తెలిస్తే గాని గౌరవించం అంటారు మీరు, కానీ గౌరవిస్తే గాని తెలియదు అంటాను నేను. ముందు గౌరవభావం, గర్వభావం ఉండాలి మన సంస్కృతి పట్ల. కనుక నేను పరిచయం చేశాను అంతే, అంతేగాని ఇంకా లోతుకు దిగితే చాలదు. బ్రతుకంతా అంకితం చేసినా తెలుసుకోలేనంత విస్తారమైన సంస్కృతి మనది గుర్తుపెట్టుకోండి. అందుకిటు భక్తి ఎంత ప్రధానమో సంస్కృతి అంత ప్రధానం. ఈ రెండింటిని కలుపుకుని ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు జాను తెనుగు దగ్గరికి వచ్చాను. జాను తెనుగులో రచించట, ఒకడంటాడు అచ్చ తెనుగని, ఒకడంటాడు జాను తెనుగని. మన ఈ మధ్య ఆదిభట్ల నారాయణదాస్ గారు నాటు తెనుగు అన్నారు. ఏమిటండి ఇన్ని తెనుగులు ఉన్నాయా అని వెంటనే మనకి సందేహాలు వస్తాయి. అంతేగా త్రిలింగాల్లో ఒకటి శ్రీశైలం కదా, కానీ తెలుగుకి శివుడికి చాలా సంబంధం ఉన్నది. మనం రాజకీయంతో ముక్కలైపోవాలి నిన్న అనుకున్నా వాళ్ళ గురించి మనమనద్దు, కానీ తెలుగు భాషకు మాత్రం అన్ని ప్రాంతాలతో సంబంధం ఉన్నది. గోదావరికి ద్రాక్షారామం, ఈ ప్రాంతాల్లో మనకి కాళేశ్వరం, అటు ప్రాంతాల్లో శ్రీశైలం, మూడు పరిధుల్లో ఉన్నదే మనది. కనుక తెలుగు అంటే శివుడికి ప్రీతే. మరి కన్నడ భాష కూడా ప్రీతే అని కన్నడ వాళ్ళు అంటారు. ఆయనకేముందండి, అన్ని భాషల శబ్ద బ్రహ్మస్వరూపుడి నుంచి వచ్చినవే. కనుక శివభావన అందరినీ సమీక్షపరుస్తుంది. ఇప్పుడు మన శివభావంలోకి వెళ్ళిపోవాలి, మనది కాపాడుకుంటూ శివుడిని అర్చించాలి. అలా మనం ఇప్పుడు భావించినప్పుడు శివకవుల్లో జాను తెనుగు అనే మాట వాడారు వాళ్ళు. ఈ జాను తెనుగు అనే మాట మొట్టమొదటి వాడినటువంటి వాడు పాల్కురికి సోమనాథుడు. ఈయన 12వ శతాబ్దానికి చెందినవాడు. అన్నమయ్య మనకు 15వ శతాబ్దపు మధ్యభాగంలోకి వచ్చాడు, అంతకు 200 సంవత్సరాల క్రితం అన్నమాట. పాల్కురికి సోమనాథుడు, ఈయన బసవ పురాణము ఇచ్చారు గ్రంథాలు చాలా రచించారు. ఈయన బసవేశ్వర శతకం రాశారు. అందులో కొన్ని మణిప్రవాల శైలిలో హిందీ పదాలు, కన్నడ పదాలు, తెలుగు పదాలు కలిపి కూడా రచించాడు. చాలా అందమైనవి. మచ్చుక సందర్భోత్తరుడు మీకు చూపిస్తాను నేను అక్కడక్కడ. చాలా అద్భుతమైన కవి అండి సోమనాథుడు. ఆ పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి బసవ పురాణం మొదలైన వాటిలో ఆయన రచిస్తూ అంటాడు, జాను తెనుగులో రచిస్తున్నాను అన్నాడు ఆయన. ఆ జాను అనేటువంటి మాటే ప్రకాశవంతమైనటువంటి తెలుగు అని అర్థంలో తీసుకోవాలి. ఇక అచ్చ తెనుగో మాట ఉంది. ఎందుకంటే తెలుగులో సంస్కృతం నుండి పుట్టిన కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని మనం తద్భవము, ప్రకృతి వికృతి. చిన్నప్పుడు పొరపాటు తెలుగు చదువుకుని ఉంటారు మీరు, గుర్తుండుంటుంది. ఇప్పుడు వాళ్ళకి తెలియలేండి. ప్రకృతి వికృతి అని రెండు ఉంటాయి. అది ప్రకృతి సంస్కృత పదం, వికృతి దాని నుంచి తయారైంది. ఇప్పుడు అచ్చ తెనుగు అని మాట ఉన్నది. అచ్చ తెనుగు అచ్చ తెనుగు కాదు. అచ్చ అనే మాట వికృతి, దీని ప్రకృతి అచ్చ. సంస్కృతం అచ్చ హిందీలో వాడతాం, కానీ అచ్చ సంస్కృతం అచ్చ. ఆ మాటకు వస్తే జనని సంస్కృతము సకల భాషలకును అని నమ్మేవారిలో, మొదటి వారిలో ఉన్నవారిలో నేను ఒకండి. ఆఖరికి మనకే కాదు ప్రపంచంలో అన్ని భాషలకి. ఆ మధ్య ఇంగ్లాండ్లో ఒక ఆయన పుస్తకం రాసి రాశాడు, సంస్కృత్ ఇస్ ది మదర్ లాంగ్వేజ్ ఆఫ్ ఆల్ యూరోపియన్ లాంగ్వేజెస్ అని రాశాడు. ఆయన రుజువు చేశాడు, సందేహం లేదు. దాని గురించి చాలా చాలా తప్పపడాలి, దేవ భాష అది. దాని గురించి చెప్పడానికి ఏముంది సరే. అచ్చ శివేన వచ సాత్వాగిరి సాచ్ఛా వదామసి, అక్కడ వస్తుంది మనకి. రుద్రంలోనే అచ్చ ఉంది, అక్కడ శివుణ్ణి అచ్చ సంబోధించాడు వాళ్ళు. అచ్చావే తెలుగులో అచ్చ అయింది. కనుక అచ్చ తెలుగు అచ్చ తెలుగు ఎలా అవుతుంది? కనుక ఆదిభట్ల వారు ఏమన్నారంటే, ఈ వికృతులు కూడా వదిలేద్దాం, ప్రకృతులు వదిలేద్దాం. ప్రకృతి వికృతి లేకుండా తెలుగు లేదా అని రీసెర్చ్ చేశాడు ఆయన. అట్లాంటి వాళ్ళని గుర్తు చేసుకునే తెలుగు వాళ్ళు కూడా లేరు ఇప్పుడు ప్రారంభం. మరి యూనివర్సిటీలు ఉన్నాయంటే అవి ఎందుకు ఉన్నాయో అందరికీ తెలుసు. అన్నీ ఉన్నాయి నేతి పేరుకాయల్లాగా సంతోషం. సరే వాడుకోవాలెందుకు? ఇంకా నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ లాంటి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న సేవ కూడా విశ్వవిద్యాలయాలు చేస్తున్నాయని పెద్ద సందేహం. చేసేవాళ్ళు చేస్తున్నారు చేయలేదని, కానీ సంస్కృతి ఎంత గొప్పగా ఉందో దానికి తగ్గట్టుగా జరగట్లేదు. అది నేను చెప్తున్నది, అంతేగాని విమర్శిస్తున్నామని కాదు ఇక్కడ అర్థం. ఎందుకంటే ఆనాడు ఆదిపట్లనాథదాస్ గారు ఇచ్చినటువంటి ఒక చింతన ఇప్పటికీ మనవాడు పట్టుకోలేకపోతున్నారు. సంస్కృతంతో సంబంధం లేని తెలుగు ఒకటి ఉండాలి అని వెతికాడు ఆయన, వెతికి చాలా చేశాడు. అందుకని అచ్చ వదిలేసి నాటు పెట్టాడు ఆయన. నాటు తెలుగు, నాటు అంటే ఒక్కడైనా చెప్పండి నాటు అంటే ఏమిటో. నాటు అంటే మనం మోటుకు పర్యాయ పదంగా వాడతాం కదా, కానీ నాటు అంటే నాడు, నాడు అంటే దేశీయ అని అర్థం అనమాట. మళ్ళీ దేశీయ సంస్కృత పదం, అందుకు నాటు అన్నాడు. నాటు అంటే దేశీయమైన తెలుగు, అది నాటు తెలుగు. గొప్ప మాట ఇచ్చాడు మహానుభావుడు. ఎప్పుడైనా తెలుగు గురించి చర్చ వచ్చినప్పుడు అంత చేద్దాం, ఇప్పుడు చెప్పబోతున్న తెలుగు ఎంత చాలు. కనుక జాను తెనుగు అనే మాట సోమన వాడాడు. ఆయన ఇంపాక్ట్ ఎంత పడిందంటే ఆ కాలం నాటి శివకవులందరూ కూడా జాను తెనుగులో రచన చేశారు. ఇందులో వాళ్ళు వాడినట్టు ఛందస్సులు కూడా ప్రాంతీయ ఛందస్సులు, ఉత్పలమాల చంపకమాల లాంటి సంస్కృత జన్యమైన ఛందస్సులు కాకుండా రగడ ద్విపద ఇలాంటివి. మనకి గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ద్విపదలో రచించాడు. చెప్పుకోవాలి కానీ తెలుగు వారికి ఎంత గొప్ప చరిత్రమ్మా. కనుకనే మన వాళ్ళు భక్తిని ఎంత ప్రచారం చేస్తున్నారో దేశభక్తిని ఎంత ప్రచారం చేయాలి, మన భాషాభక్తిని ఎంత ప్రచారం చేయాలి. ఎందుకంటే ఏదో దిక్కులేని భాషలో పుట్టలేదు మనం, మహానాగరికత కలిగిన భాషలో పుట్టాం. పుట్టినప్పుడు ఈ భాషను కాపాడుకోవాలి. ఎవరు కాపాడుతారు? ప్రభుత్వాలు కాపాడు, పాఠశాలలు కాపాడు, తల్లిదండ్రులు అంతకంటే కాపాడరు. మరి ఎవరు కాపాడుతారు? పెద్ద ప్రశ్న. ఆఖరికి ధర్మం బతికించాలన్నా భాష బతికించాలన్నా పురాణ వేదికలే మిగిలిపోయి ఎవడు బతికిస్తాడండి ఆఖరికి? తెలుగు గురించి మాట్లాడాలన్నా పురాణ వేదికే. అయ్యా మీరు పురాణం చెప్తానని వచ్చాం, ఇప్పటికే మేము వయస్సు అయిపోయింది, మీరు ఇట్టాడు భాషల గురించి చెప్తాం మాకెందుకండి అనే పెద్దవాళ్ళ పాదాలకు నేను నమస్కారం చేసుకుంటున్నా. దయచేసి కొద్ది మీకు కాదనుకుంటూ వదిలేయండి, తర్వాత నుంచి అలా అందులోకి వెళ్తా. కానీ నా భాష గొప్పతనం నేను చెప్పుకోకపోతే మాతృద్రోహం చేసిన పాపం వస్తుంది కనుక చెప్పుకుంటున్నా. నేను కృతజ్ఞత పాపం రాకుండా ఉండడం కోసం నా కోసం చెప్పుకుంటున్నా. నాలాంటి హృదయం ఉన్న వాళ్ళు ఆనందిస్తారు, వాళ్ళకి మళ్ళీ మరో నమస్కారం చేస్తున్నా. సరే, మొత్తానికి జాను తెలుగునే మాట వాడాడు ఆయన. ఎవరు ఆయన? స్వామినాథుడు. ఈ ప్రభావం అందరి మీద, ఆ తెలుగు ఎంత అందంగా వాడాడంటే ఆ తర్వాత వచ్చిన అన్నమయ్య వీళ్ళందరూ పట్టుకున్నారు. కనుకనే ఈయన యొక్క మతావేశం ఇవి పక్కన పెట్టి సంస్కృతి పరంగా చూస్తే భాష పరంగా చూసుకుని అది కాపాడుకోవాలి, భక్తి పరంగా భక్తి ఉంటే అది కాపాడుకోవాలి, అన్నీ కాపాడుకోవాలి. కనుకనే ఆ మహానుభావుడు సామాన్యుడు కాదు, సంస్కృతంలో మహాపండితుడు, వేద వేదాంగవేత్త. చేతకాక తెలుగు రాయలేదు, చేతనై రాశాడు. అటు అది తెలుసు, ఇటు ఇది తెలుసు. అదే వేద ప్రమాణంతో ఆయన శివధర్మాన్ని వ్యాప్తి చేశాడు. ఆ రోజుల్లో ఎంత గొప్ప కవో అంత గొప్ప మత ప్రతిష్టాత, అంత గొప్ప గురువు ఆచార్యుడు పాల్కురు సోమనాథుడు. అంతేకాదు మనకి ఇటువైపు ఆ శైవ మతాన్ని వ్యాప్తి చేసిన వాళ్ళు ఆరాధ్య శైవాన్ని, అంటే వీర శైవం తాలూక తీవ్రత డోసేజ్ కొంచెం తగ్గించి వ్యాప్తి చేసినటువంటి ఆరాధ్య శైవ మతం ఆంధ్రదేశంలో కనిపిస్తుంటుంది. శైవం అనేక శాఖలతో ఉంది భారతదేశం అంతా కూడా. శైవం అంటే తెలుసు కదా, శివభక్తితో కూడిన మతం. ఇది మనకి పాశుపతి శైవం, ఉత్తరాదిలో గుజరాత్ ప్రాంతాల్లో పాశుపతి శైవం ఉంది. దీనికి మనకి అగస్త్య మహర్షి మొదలైన వాళ్ళందరూ కూడా వ్యాపించిన వాళ్ళు, రేణుకుడు, రేణుక మహర్షి మొదలైనటువంటి వాళ్ళు. ఈ రేణుక మహర్షి శంకర భగవత్పాదుల వారు కలుసుకున్న ఘట్టం కూడా కొన్ని గ్రంథాల్లో కనబడుతుంది మనకి. ఆ రేణుక మహర్షి మొదలైన వాళ్ళు పాశుపతి శైవం మొదలైన వ్యాప్తి చేసినటువంటి వాళ్ళు. అందులో లక్కులీశుడు కూడా ఒకడు, గుజరాత్కి చెందినవాడు. ఇది పాశుపతి శైవం. దీని ప్రస్తావన మనకి వేదాల్లో కూడా కనబడుతుంది. దాని నుంచే డిరైవ్డ్ ఇవన్నీ కూడా. శివుడు కూడా వేదాల్లో వాడే కదా, దాని నుంచే విస్తరించారు వీళ్ళందరూ ఆగమాల ఆధారంతో. శైవాగమాలు ఉన్నాయి 64, వాటి ఆధారంతో ఒక్కొక్కరు విస్తరింపజేసుకున్నారు వారి వారి శాఖల్ని ఆయా ప్రాంతాల్లో. తమిళనాట ఆదిశైవ సిద్ధాంతం ఏనాడో ఉంది, అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉంది. దానికి సంబంధించిన గ్రంథములు ఇందాక చెప్పాను, తేవారం ఒకటి, పెరియ పురాణం ఒకటి, ఇత్యాదులు చాలా అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇవి కాకుండా మనకి తెలుగులోకి వచ్చేటప్పటికల్లా ఆరాధ్య శైవ మతానికి ఆచార్యులుగా మన అందరూ భావించేది శ్రీకంఠాచార్యులు వారు. చాలామంది ఒక చిన్న పొరపాటు పడుతూ ఉంటారు, వైష్ణవానికేమో రామానుజాచార్యులు చెప్తారు, ద్వైతానికేమో అద్వాచార్యులు చెప్తారు, సంతోషం. కానీ శైవానికి శంకరాచార్యులు వారు అనుకుంటారు. శంకరులు శైవం కాదు, చాలామంది పొరపాటు అభిప్రాయం చేసి శంకరులు శైవం కాదు, వైష్ణవం కాదు, అన్ని ఒకటని చెప్పిన మహానుభావుడు ఆయన. మీరు శైవ పరంగా చెప్పాలి అంటే శ్రీకంఠాచార్యులు వారు గుర్తుపెట్టుకోండి. బ్రహ్మసూత్రాలకి త్రిమతాచార్యులు భాష్యం రచించారని మీరు అందరూ చెప్తూ ఉంటారు. త్రిమతాచార్యులు అందులో విశిష్టాద్వైత పరంగా రామానుజాచార్యులు వారిని చెప్తారు, ద్వైతపరంగా మధ్వాచార్యుల వారిని చెప్తారు, అద్వైత పరంగా శంకర భగవత్పాదుల వారిని చెప్తారు. ఇక్కడ విశిష్టాద్వైత పరంగా రామానుజాచార్యులు చెప్పిన వైష్ణవ పరంగా చేశాడు ఆయన. ఇక ద్వైతపరంగా మరొక రకమైన వైష్ణవ పరంగా చేసిన వాడు మధ్వాచార్య. శుద్ధాద్వైతంలో శైవం ఇష్టం లేదు, అది శుద్ధాద్వైత ప్రతిపాదన. మరి శైవ పరంగా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా అని చాలా మందికి తెలియదు. శైవపరంగా దీనికి వ్యాఖ్య చేసినటువంటి వారు శ్రీకంఠాచార్యుల వారు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేది శైవ మతానికి సంబంధించిన అంశం కనుక శైవ మతం యొక్క విస్తారం కూడా ఉపోద్ఘాతంలో తెలుసుకోవాలి మీరు. శ్రీకంఠాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకి శివపరంగా వ్యాఖ్య రాశారు. కానీ చిత్రం ఏంటంటే ఇటు ఈ తెలుగు కవులు అందరూ 12వ శతాబ్దానికి చెందిన వాళ్ళు, ఆ సమయానికే శ్రీకంఠాచార్యుల యొక్క ఈ శైవ సిద్ధాంతపరమైన బ్రహ్మసూత్ర భాష్యం కూడా శైవులు గౌరవిస్తూ ఉన్నారు. ఆయన అద్భుతమైన వ్యాఖ్య రాశాడు. అయితే ఆయన ఒక చిత్రమైన పదం శివాద్వైతం అనే మాట వేశారు, అది ఒక చిత్రమైన మాట, దానితో వ్యాఖ్య చేశారు ఆయన. అటు తర్వాత కొంతకాలం వచ్చినప్పటికల్లా ఈ 14-15 శతాబ్దాలు అంటే ఈ శివకవియుగం కూడా అయిపోయిందండి. ఆ సమయంలో మళ్ళీ వైష్ణవం వ్యాపించింది. ఏ వైష్ణవం అంటే శివద్వేషాత్మకమైన వైష్ణవం. అప్పుడు ఒక ఘటన జరిగింది, అది కూడా మీకు చెప్పాలి చారిత్రకంగా. అదేమిటంటే మరొక మహానుభావుడు ఆ సమయంలో ఉద్భవించాడు. ఆయన ఎటువంటి వాడంటే జన్మత స్మార్తుడైన కానీ వాళ్ళ తాతగారు ఒక స్మార్ట్ అమ్మాయిని ఒక వైష్ణవ అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఆయన. ఆ వైష్ణవ అమ్మాయిని వైష్ణవాన్ని గౌరవించాడు ఆయన. ఆ వైష్ణవ స్త్రీకి పుట్టినటువంటి అతడికి వైష్ణవం పేరు పెట్టాడు, రంగరాజాధ్వర్యం. అర్థమవుతున్నదా? ఆ వైష్ణవం ఆమెకు పుట్టిన ఆయన పేరు రంగరాజాధ్వర్యం. ఆయనకు తండ్రి మాత్రం స్మార్తుడు, తల్లి వైష్ణవం. ఆ రంగరాజాధ్వర్యకు పుట్టాడు ఒక ఆయన. ఆయనడు వైష్ణవతలను మహాపండితుడు. ఆయన యాదవాభ్యుదయం అనే గ్రంథానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యాన్ని రచించాడు, వేదాంతేశకుల వారి వైష్ణవ గ్రంథానికి. అందులో వైష్ణవ సిద్ధాంతాలు రాశాడు అద్భుతం. అలాగే వరదరాజస్తోమను ఒక అత్యద్భుతంగా రాశాడు. ఆయన మహాశివభక్తుడు. చిత్రం ఏంటంటే, ఆ రోజుల శివద్వేషం వ్యాప్తి చెందినప్పుడు ఆయన మనసు తట్టుకోలేకపోయింది. విష్ణు పరబ్రహ్మనడంలో నాకు సందేహం లేదు, కానీ శివద్వేషం ఎక్కువ చేస్తున్న వాడిని ఖండించాలి అని సంకల్పించుకుని ఆయన ఈ శ్రీకంఠాచార్యులు రచించిన బ్రహ్మసూత్ర భాష్యానికి మళ్ళీ వ్యాఖ్య రాశాడు. అది శివార్క మణిదీపిక అనే పేరుతో రచించాడు. శివాద్వైత నిర్ణయం అని మరో గ్రంథం రచించాడు. శివకర్ణామృతం అనే మరో గ్రంథాన్ని రచించాడు. ఆనాడు మళ్ళీ శివకేశవ భేదాలని ఖండించి శివ పారమ్యాన్ని ప్రశ్న చేశాడు. ఈయన వల్ల ద్వేషం లేని శివమతం వ్యాప్తి చెందింది. ఆ మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు. వీరందరిని మనం తలంచుకోవాల్సింది, శివ భక్తులందరూ కూడా తలంచుకోవాల్సిన ప్రతస్మరణీయులు వీరందరూ కూడా. ఇలా జరిగిందండి. అందుకు ఎన్నెన్ని ఒడిదుడుకులు మార్చుకుంటూ వచ్చాం. కనుక శైవ సిద్ధాంతంలో పాశవతం ఒకటి, వీరశైవం ఒకటి, ఆరాధ్య శైవం ఒకటి, మిశ్ర శైవం ఒకటి. మిశ్ర శైవం అంటే స్మార్తులు ఆరాధించేటట్టుగా అందరినీ ఆరాధిస్తారు, శివుడంటే ఎక్కువ భక్తి ఉన్నటువంటి వాళ్ళు మిశ్ర శైవానికి చెందినటువంటి వారు అవుతారు. అంటే స్మార్తులం, మనకు భేదభావం లేదు. శివాది విష్ణు రూపాయ అనుకునే తిక్కనగారి జాతికి చెందిన వాళ్ళు మనమంతా. కనుకనే శైవుల యొక్క సాహిత్యాన్ని చదువుతాం, వైష్ణవ సాహిత్యాన్ని చెప్పుకుంటే. ఎన్ని మాళ్ళు అన్నమయ్య పాటలు చెప్పుకోలేదు మనం, ఇప్పుడు ఇది చెప్పుకుంటున్నాం. అది మన భాగ్యం. పరతత్వాన్ని విష్ణువుగా ఆస్వాదించగలం, శివుడిగా ఆస్వాదించగలం. ఈ పుట్టుకున్నదే, ఇది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ రాదు. ఎందుకంటే అభేద ఉపాసన అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంతకాలం భేదం ఉంటుందో అంతకాలం పుడుతూనే ఉండాలట. అందుకు ఇష్టదేవత నిష్ట ఉన్నా అభేద దృష్టి ఉండాలి. ఇది అచ్చమైన సమన్వయ మతం, ఇదే వైదిక మతం. దానికి చెందిన వారముగా మనం ఈ గ్రంథాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. మొత్తానికి ఇది 12వ శతాబ్దానికి చెందినటువంటి గ్రంథం. ఇది ఇది శ్రీశైలం భూమిగా ఉన్నటువంటిది. ఇది రచించిన వాడు శైవుడు, కానీ మహాశ్రీవైష్ణవుడు, జన్మత శ్రీవైష్ణవుడు. ఈయన పేరు చక్రపాణి రంగనాథుడు. ఈయన పేరు చక్రపాణి రంగనాథుడు. 12వ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఈ మహానుభావుడు. ఆ రోజుల్లో వీర వైష్ణవుడు, ఊరికనే వైష్ణవుడు. మన పురాణాల్లో కూడా వైష్ణవం అనే మాట కనబడుతుంటుంది. అక్కడ అర్థం ఏంటంటే మహావిష్ణు భక్తుడు, సర్వం విష్ణుమయం అని భావించేవాడని అర్థమే తప్ప ఇతరుల్ని ద్వేషిస్తూ వైష్ణవమతంలో ఉన్నవాడని కాదు అర్థం. ఇప్పుడు అకించిన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర అన్నారు పోతన గారు. అక్కడ ఆయన దృష్టిలో వైష్ణవాంగ్రి అనగానే మనం అనుకుంటున్న వైష్ణవం మతానికి కాదు. ఇక్కడ చెప్పేది వైష్ణవం అంటే సర్వం విష్ణుమయం అనే బ్రహ్మభావన. అది అద్భుతమైనటువంటి భక్తి. అది అలాంటి వైష్ణవుల పాదాలకు మనం నమస్కారం చేసుకోవాలి. ద్వేషపూరితమైన వాళ్ళ కోసం కాదు ఇక్కడ చెప్పేది. వాళ్ళకి ఈ జన్మలో కాదు కదా, ఏ జన్మలోనూ మోక్షం రాదు ఈ ద్వేషం ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎంత పటిష్టంగా అష్టాక్షరులు ద్వాదశాక్షరులు చేసినా శివనింద చేసేవాడికి గతి ఉండదు. అదేవిధంగా శివభక్తులమని విష్ణునింద చేసేవాళ్ళకి అంతే గతి. గుర్తుపెట్టు, ఎవరికైనా అంతే. ద్వేషం అటు తిరిగినట్టు తిరిగిన ఎఫెక్ట్ మాత్రం ఒకటే, గుర్తుపెట్టుకోండి. దానికి పెద్ద తాత్కాలమైన కదా చక్రపాణి రంగనాథుడు కదా, అది చెప్తున్నా. ఈయన వీర వైష్ణవుడు. ఈ వీర వైష్ణవంతా ఏంటంటే శివద్వేషం. ఆ సమయంలో పాల్కురికి సోమనాథుడి ప్రభావంతో శివభక్తి వ్యాప్తి చెందుతూ ఉంటే ఎలాగైనా నేను ఓడించాలని పాల్కురికి వెళ్ళాడు. ఆయన ఓడిద్దామని పైగా అప్పటికి ఈయన ఆచార్య స్థానంలో ఉన్నాడు, శిష్య పరంపర ఉంది ఈయనకి. ఈ శిష్యులతో సహా బయలుదేరాడు అక్కడికి. పైగా శిష్యులు ఉన్నారు ఇప్పుడు. ఆ రోజుల్లో గురువులకి పల్లకి సేవలు ఇవన్నీ జరిగేవి. ఆ పల్లకి మూసుకుని బోయిలు శిష్యులు అందరూ కలిసి పాల్కురికి చేరుకున్నారు. ఈయన సోమన యొక్క ఇంటి చిరునామా తెలుసుకుని వెళ్ళారు. నీతో వాదభిక్ష కోరుతున్నాను అని అడిగితే సోమన చాలా సౌమ్యంగా ఇతడికి ఆతిథ్యమిచ్చి విశ్రాంతి తీసుకోండి, రేపు పొద్దున మనం వాదానికి కూర్చుందాం అన్నారు. పండితులందరూ వచ్చి కూర్చున్నారు. వాదం అంటే ఏదో తలుపులు వేసుకుని వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం కాదు, పక్కన పండితులు ఉండాలి చెప్పగలిగి. ఇప్పుడు వాదించడానికి కూడా పాండిత్యాల్లో నోరుంది తిట్టడం తప్ప. ఆ రోజుల్లో వాదనతో ధర్మాన్ని ప్రతిష్ఠించగలిగేవారు. ఇప్పుడు అది వాదించినా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కడున్నారు ఇక్కడ? కలి ముదురుతున్న కొద్దీ చిత్ర చిత్రంగా తయారైపోతుంటే ఇలాంటి బుద్ధులు పుడతాయని ఆశ్చర్యపోయి బుద్ధులు పుడతాయట. మొత్తానికి ఆ రోజుల్లో వాదన కూర్చున్నారు ఇద్దరు కూడా. వాదనదేముందండి, వాదనలో ఒకప్పుడు ఒకడు గెలుస్తాడు, గెలిచినంత మాత్రం వాడి సిద్ధాంతం అనడానికి లేదు. ఆ టైం వాడికి కలిసి వచ్చినారు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వాదించేటప్పుడు గట్టిగా మాట్లాడితే 10 కొటేషన్స్ చెప్పాక ఆ టైంలో వీడికి 11వ కొటేషన్ గుర్తు రాకపోవచ్చు. ఇలాంటివి కూడా జరుగుతాయి. అందుకే భక్తి మార్గంలో నిజానికి వాదం కూడదు. వాదో నావలంబ్య అన్నాడు భక్తి సాధకుడికి. దానిలో నిష్ఠగా చేయాలి తప్ప బుద్ధిని చెదరగొడుతుంది వాదం, వెళ్ళకూడదు నిజానికి. కానీ అప్పుడప్పుడు కుమతాలను ఖండించడానికి వితండ జల్పాది వాదాలు కాకుండా శృతిబద్ధమైన తర్కాన్ని మాత్రం మనం తీసుకోవాలి. శృతిబద్ధమైన వాదం గొప్పదే. అందుకే శృతి మతస్తక్కోను సంధీయత అమ్మన్నారు శంకర భగవత్పాదుల వారు. కనుక నిగమాగమ సిద్ధమైన వాదం, నిగమ ఆగమ రెండు, అంటే వేదము మంత్రశాస్త్రము, ఈ రెండు ప్రమాణాలతో సంబంధించిన వాదం ఒకటి జరిగిందిట. ఇటు ఈయన ఆయన శిష్యులు, ఇటు ఆయన ఆయన శిష్యులు కూర్చున్నారు, వాదన జరుగుతోంది. కొన్ని రోజులు జరిగింది వాదన. ప్రతిరోజు వాదనలోనే ఓడిపోతున్నట్టు ఈయన రంగనాథుడు. చిట్ట చివరికి వాదనలో సోమనాథుడు గెలిచాడు, రంగనాథుడు ఓడిపోయాడు, రుజువు చేయలేకపోయాడు. ఆఖరికి అనుకున్నాడు కేవలం శాస్త్రబలం ఒక్కటే చాలదు, నేను చేసిన ఉపాసనా బలం కూడా చాలదు, ఇంకా ఉపాసన చేయాలి, ఉపాసన చేసి వాదనలో నేను ఓడించాలి ఇతన్ని. అంతేకాదు ఓడిపోయారనేటటువంటి అశాంతి ఒకటి బాగా పీడిస్తుంది. ఓడిపోయినందుకు ఆయన అవమానించలేదు, మహానుభావ మళ్ళీ కలుసుకుందామని పంపించాడు, మర్యాదగా భోజనం పెట్టి బట్టలు ఇచ్చి మరి. కానీ మనసులో అవమానం, రెండో వైపు గెలవాలనే పట్టుదల, ఇంకోవైపు అశాంతి. ఈ అశాంతి పోవాలి, మళ్ళీ గెలవాలి. కనుకనే వాదనలో నేను గెలవాలి అంటే నాకు నా ఉపాస్యదేవమైన నారాయణుడే అనుగ్రహించాలి. ఇప్పుడు నేను చేసిన అనుష్ఠానం చాలదు, మరింత చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని సిద్ధభూమైన అహోబలానికి నేను చేరుకుంటాను. అహోబిలం అహోబలం అని రెండు వ్యవహారాలు అనుకున్నా. గుహల కారణంగా అహోబిలమైంది. మహాబలవంతుడే నృసింహస్వామి ఆవిర్భవించాడు కనుక అహోబలం కూడా అనొచ్చేదేనా. అన్నమయ్య పాటల్లో రెండు ప్రయోగాలు కనబడుతూ ఉంటాయి మనకి చారిత్రకంగా. మొత్తానికి ఆ దివ్యమైన అహోబల క్షేత్రానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు హంగామం ఎలాగుంది, శిష్యులు దానికి తోడు ఆ పల్లకి మోస్తూ వెళుతూ ఉన్నారు. దాని పల్లకి ఇటు అటు తెరలున్నాయి. ఆ ప్రాంతం సరిగ్గా ఉమామహేశ్వరం మీదుగా, అంటే శ్రీశైలంకి ఒకవైపు ద్వారం అది, దాని మీదుగా శ్రీశైలం పక్క నుంచి వెళుతున్నట్ట. ఆ వెళుతూ ఉంటే శ్రీశైల శిఖరము గోపురాలు కనబడుతూ ఉన్నాయి. ఈయనకి చూచాయక కనబడి అవేమిటి అన్నట్ట. పక్క వాళ్ళు అన్నారు అది మల్లికార్జున యొక్క ఆలయ గోపురము, అదేమో శ్రీశైలం యొక్క శిఖరము అంటే చిచి అని తలుపు తెరవేసేటండి. అంత శివద్వేషం అది. ఎప్పటికీ ఉన్నారులేండి అంటాడు. మీరు అనుకుంటారు అవన్నీ పోయేయేమో అనని. ఇప్పటికని నేను బాధాకరమైన అంశం ఏంటంటే ఈ మధ్య అమెరికా వెళ్ళాక అక్కడ నేను చూసింది ఏంటంటే ఒక ఆయన తాను స్మార్థం నుండి వైష్ణవంలోకి మారడమే కాకుండా పనిగట్టుకుని ప్రతి వాళ్ళని మార్చే ప్రయత్నం చేశాడు. దానికి ఆధారంగా చేసుకున్నది అక్కడ వెంకటేశ్వరుడు ఆలయాన్ని భూమిగా తీసుకుని మార్పులు. దానికి తోడు ఇక్కడి నుండి వెళ్ళిన ఆచార్యులు కూడా ద్వేషాన్ని కావలసినంత వ్యాప్తి చేస్తున్నారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని బతికించుకోవాలి మనం. ఇవన్నీ కొమ్మలు, ఒక కొమ్మ మరొక కొమ్మను నరకడానికి ప్రయత్నిస్తే చెట్టు దెబ్బతింటుంది. పైగా శివుడిని ఎలా తిట్టాలో వైష్ణవులు నేర్పుతారు, విష్ణువుని ఎలా తిట్టాలో శైవులు నేర్పుతారు. దీన్ని బట్టి వీళ్ళిద్దరిని ఎలా తిట్టాలో మరో మతం వాడు నేర్చుకుంటాడు. ఈ పరిస్థితిలో ఉన్నాం మనం. కనుక సమయాన్ని, కాలాన్ని, మనకు జరుగుతున్న హానిని, ఇప్పటికే జరిగిన హానిని కూడా తెలియకుండా చేసే అంధప్రాయులైన ఆచార్యులు బయలుదేరి ద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటే వాళ్ళని ఆచార్యులు అండం తగునా చెప్పండి. ఇక్కడ కనీసం సంస్కార దృష్టితో ఆలోచించండి. ఇది నేను దుఃఖంతో చెప్తున్నమాట. అక్కడ చూసి మనం అనుకుంటే అక్కడ అందరూ మెచ్యూరిడ్ వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళారు కదా, వాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండవని. అక్కడ వ్యాప్తి చెందేయండి. నేను చాలా బాధపడ్డాను. ఒక చోట ఇక్కడ శివనామ యత్రానికి వెళ్ళేది విష్ణువు గురించే చెప్పాలంటే తప్పకుండా చెప్తామన్నాం. కానీ ఈయన బయట శివుడు గురించి కూడా చెప్తాట అయితే ఇక్కడ చెప్పకూడదు అన్నారు. ఎక్కడ హిందూ ఆలయంలో మరి ఎక్కడ చెప్పాలండి? మసీదులు చెప్పాలా, చర్చిలో చెప్పాలా, చెప్పండి ఇక్కడ. అంతే కదా, మరొక చోట వాళ్ళ ఆచార్యులు ఇంటికి వస్తారు అంటే వాళ్ళ ఇంట్లో శివుడు లింగం కానీ గణపతి కానీ ఉండకూడదుట. అప్పుడు ఎక్కడ పెట్టుకుంటామంటే ఆ ఇంటి గృహస్థు చెప్పాడు, వాళ్ళు మా ఇంటికి వస్తున్నారని చెప్పి మేము బాత్రూంలో పెట్టామండి లింగాలని చెప్పారు. ఇలాంటి దాన్ని కనీసం మానవతా దృష్టితో చూసినా అసహించుకోవలసిందా, ఆరాధించవలసిందా మీరు ఆలోచించండి. 10 మంది ఈరోజు గొంతెప్పగానే బయటకు కొంచెం మూసుకుంటున్నారు కానీ చాటుమాటగా శివద్వేషాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తి చేస్తున్నారు. ఆఖరికి పోనీ ఈ గాలి లేకుండా అక్కడైనా బాగున్నారు అనుకుంటే అక్కడ కూడా చెడుగాలు వీస్తున్నాయి. ఇది వచ్చినటువంటి బాధ. అందుకు సమన్వయాన్ని ప్రాణంగా చెప్పినటువంటి శంకర పీఠాల వారందరికీ నమస్కరించుకుంటున్నాం. ఆచార్యులందరికీ వారి దయవల్ల మళ్ళీ ఇది ఉద్ధరింపబడాలి అని మొత్తం పీఠాధిపతులందరికీ నమస్కారం చేసుకుందాం, శంకరులకు నమస్కారం చేసుకుందాం. ఇది విషయం, ఇది వేదంతో చెప్తున్నాను, మీరు గ్రహించండి. అందుకు ఈ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకుంటే అక్కడ కూడా నాకు మరొక గొప్ప అంశాలు కనబడ్డాయి. ఒక భార్యాభర్తలు, ఆమె వైష్ణవురాలు, అతడు శైవుడు, బాగుంది. ఆమె నిరంతర శివారాధకురాలు, ఇతడు వెంకటేశ్వర స్వామి భక్తుడు. అప్పుడు అనుకున్నా గిరిగీసి కూర్చోబెట్టుకున్నా హృదయంలో ఉన్న భక్తి ఎక్కడికి పోతుంది అని. శివ విష్ణువులు ఇద్దరు కలిసి కాపురం చేయడం చూసి నేను ఆనందించాను. ఇలాంటివి అద్భుతమైన దృశ్యాలు నాకు కనబడ్డాయి, కనుక వాటికి ఆనందిద్దాం. ఇవి మనకు బాధాకర పిలిపించినా తొలగించమని పరమాత్మని ప్రార్థిద్దాం. కనుక ఇక్కడ నేను శైవ సంబంధమైన వాంగ్మయం చెప్తున్నాను కనుక ఇదేదో వీరశైవమనో విష్ణుద్వేషమనో దయచేసి అనుకోవద్దని ముందు పోద్ఘాతం. ఇంత విషయం మొత్తానికి ఈ మహానుభావుడు ఎప్పుడైతే చీచీని తెరవేశాడో, అంతేకాదు మీకు చిత్రమైన అంశం చెప్తా. మద్రాసులో కపాలీశ్వర ఆలయం ఒక ఆలయం ఉంది మైలాపూర్లో, అది అత్యంత ప్రసిద్ధి. స్కాంద పురాణంలో కూడా దాని గురించి చెప్పారు, అంత గొప్ప ఆలయం. కానీ మీకు మరొక విషయం చెప్తా, ఇప్పుడు ఆలయం ఏదుందో అది కాదు దాని అసలు చోటు. అక్కడ సెయింట్ థామస్ చర్చ్ అని ఒకటి ఉంది, దాన్ని పునాది కపాలీశ్వర ఆలయం గుర్తుపెట్టుకోండి. ధ్వంసం చేసి వాళ్ళది కడితే ఆ లింగాన్ని కాపాడుకు తెచ్చి మళ్ళీ ఆలయం కట్టుకున్నాం మనం. ఇది కూడా తెలియాలి చరిత్ర. అక్కడ శివుడు ఉన్నాడు, ఇటువైపు అమ్మవారు కల్పకాంబాని ఉంది. ఆ కల్పకాంబని చూడడానికి కొందరు వైష్ణవులు వస్తారట. వెళ్ళాలంటే శివుడు అక్కడ కనబడుతూ ఉంటాడు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే పైన ఉత్తరీయాన్ని ఇలా కప్పుకుని శివుడు కనబడకుండా కల్పకాంబ దగ్గరికి వెళ్తారట. వీళ్ళ నా కాళి త్రిశూలంతా ఇంకా ఎందుకు పడవలేదా అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన్ని అవమానించక ఆవిడ ఎక్కడైనా గౌరవిస్తుందండి. ఆవిడ ఈ కాల పతివ్రత, వాళ్ళ ఆయన్ని అవమానించే వాళ్ళని ఆవిడ గౌరవించదు. విష్ణువు అంతకంటే క్షమించరు, గుర్తుపెట్టుకోండి. దక్షుణ్ణే క్షమించలేదు నారాయణుడు. ఒక దక్ష ప్రజాపతి ఘట్టం చాలదు వీళ్ళ బుద్ధి చెప్పడానికి. సరే, మొత్తానికి చక్రపాణి రంగనాథుడు గారు ఎప్పుడైతే ఇలా మూసేశారో ఎవరేం చేయగలరు? ఇంత వాదన జరిగిన ఈయన గారికి ఇంతే అనుకున్నట్టు ఒకరిద్దరు. ఎందుకంటే అసలు ఆచార్యుడి కంటే పక్క శిష్యులకు ఇంకా ఎక్కువ జాడ్యం ఉంటుంది. కొన్ని చోట్ల ఆచార్యులు మంచిగానే ఉంటారు, ఆయన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చేసే గొడవ చాలా ఎక్కువ. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, భలే భలే చేశాడు శివుణ్ణి అవమానించి అనుకున్నట్టు వాళ్ళు. మొత్తానికి అహోబిలానికి చేరుకున్నాడు. గురుగారు దిగండి అంటే దిగబోతే నా కళ్ళు కనిపించట్లేదు నాయన అన్నాడు. చూపు రాలే, కన్ను పనిచేయట్లేదు. చూసారు ఇలా అనగానే అలా తగిలింది దానికి. అందరికీ అలా తగులుతుందా? ఇలా అనగానే అలా తగలనన్న కొంత పుణ్యం ఉండాలి వెనకాల, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బుద్ధి వెంటనే రావాలన్నా కొంత పుణ్యం ఉండాలి. తెల్లని చొక్కా మీద చిన్న ఇంకు చుక్కపడ్డా సిగ్గు సిగ్గుగా ఇంటికి వెళ్ళి అంత వేగం తడుపుతానా అనుకుంటాడు. వేసుకున్నదే మరకల కుళ్ళు చొక్క, దాని మీద ఏం పడ్డా బాధ లేదు, కన్నాళ్ళని భరించవచ్చు. కనుక ఇతడు విష్ణు భక్తులు కొద్ది నిజాయితీ ఉంది, ఏదో కొద్ది శివద్వేషం ఉంది, అది వేరే విషయం. కనుక మహాత్ములకి ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళకి వెంటనే కనిపిస్తుంది, కనుక రిజల్ట్ వెంటనే వచ్చేస్తే. కొందరు అంటారు ఈ మధ్య సహస్రం ప్రారంభించారంటే ఆ రోజు నుంచి కలిసి రాదని. అబ్బా, అంత ఎఫెక్ట్ ఇచ్చేయడం చదివారా? నమో నమః. ఏ దేవత చెడు ఎఫెక్ట్ ఇవ్వదు, ఇచ్చేసిందేమో అన్నది గొప్పవాళ్ళం ఇంకా, అది గుర్తుపెట్టుకోండి. అదొక అజ్ఞానం. సరే, మొత్తానికి ఈయన గారికి ఎప్పుడు ఇది జరిగిందో అప్పుడు లోపల అనిపించింది అక్కడ చిచి అన్నది కానీ జరిగిందా అని. కానీ మనిషి చాలా చిత్రమైన వాడండి. ఇవాళ దేవుణ్ణి ప్రార్థిస్తే రేపు కోరిక నెరవేరినా ప్రార్థన వల్ల నెరవేరింది అనుకోడు, కాకతాళీయం అనుకుంటాడు. అంత దుర్మార్గుడు మనిషి. అందుకే భగవంతుడు కూడా అంత తేలిగ్గా కనబడ్డు. అంతేకాదు చెడు జరిగినా దానివల్ల జరుగుతుందేంటి అని కూడా అనుకుంటారు. రెండూ ఉన్నాయి సైకాలజీ. కొన్ని వెంటనే అంటారు, కొన్ని అందరూ కూడా. అది పారాయణ చేస్తే చెడు జరిగిందేమంటారు, తప్పు చేస్తే కొట్టాడు అనుకోండి, తప్పు వల్ల జరిగింది అనుకో, అదొకటి వచ్చేది బాధ. ఇవన్నీ మన సైకాలజీలో ఉన్న రాక్షసత్వం ఉందే, అనేక కోణాలను ఉంటుంది. కానీ రాక్షసులు ఎక్కడో లేరు, కావలసినంత మంది ఇక్కడే ఉన్నారు. ఇక్కడ పొగుడుతూనే వెనక్కి తిట్టేటువంటి అసురులు చాలామంది ఎక్కడ, అందరూ ఇక్కడ. 1000 తలలు 10 తలలు రావుండు మనకు తెలుసు, 100 తలలు రావుండు లోపల ఉన్నాడు. వీడిని కొట్టడం ఎలాగా అని ఆలోచిస్తూ రాముడు ఇంకా రాలే. ఆయన 10 తలలు ఈజీ కొట్టివచ్చు. ఈయనకు బ్రహ్మాస్త్రాలు కూడా చాలట్లేదు లోపల వాడికి. సరే, మొత్తానికి ఈయన గారు ఏం చేశారంటే ఉపాసనా బలం ఎలాగ వచ్చిందే అహోబలానికి జపానికి అనుష్ఠానం చేసి ఈ కంటి దోషం కూడా పోగొట్టుకుంటా, మిగిలిన రెండు కూడా తెచ్చుకుంటా, శాంతి వాదనలో తిరిగి గెలవగలిగే బలం తెచ్చుకుంటాను. కొన్ని నెలలు చేశాడండి, దీక్ష పట్టుకుని చేశాడు. ఆయనకి తెలుసు ఇలా చేస్తే అలా రాదని. నిష్ఠగా కదలకుండా కనీసం 40 రోజులైనా చేయాలి కదా, చేశాడు. సాధన చేసినది అప్పటికి స్నానం, అక్కడ భవనాశిని నది ఉంది అహోబలంలో, భవనాశనలో స్నానం పూజ ఇవన్నీ శిష్యుల సహకారంతో చేసుకుంటున్నాడు. గట్టిగా అనుష్ఠానం చేశారండి. చివరి రోజు ధ్యానంలో ఆయనకు నరసింహస్వామి గోచరించాట. ముందు ఉగ్రంగా కనబడ్డాట. తర్వాత ప్రసన్నుడే లక్ష్మీ నృసింహస్వామిగా ధ్యానంలో గోచరించి తప్పు చేసేవన ఆయన శివాపచారం చేశావు. శివాపచారంకి శిక్ష భయంకరముడి. ప్రాశ్చిత్తం లేదు తెలుసా శివాపరాధానికి? శివాపరాధానికి ప్రాశ్చిత్తం లేదు. శివాపరాధం చేసిన వాడిని దేవతలు కూడా క్షమించలేరు. కానీ ఎంతైనా సరే క్షమించాడనే పెద్ద హృదయం ఆయనకున్నట్టు మాకు కూడా లేదన్నాడు చూడండి. ఎవరికి? శివుడికి. ఆయనకుంది కనుక క్షమిస్తే ఆయన క్షమించాలి తప్ప మా వల్ల కాదని చెప్పాట. ఎవరు? నరసింహస్వామి. కనుక శివాపచార దోష పరిహారానికి తిరిగి వెళ్ళు, మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళి ఆ మహాలింగం దగ్గర తలకొట్టుకేడు. ఇది చెప్పాడు ఆయన. ఎవరు? నరసింహస్వామి. ఇంకేం చెప్తాడండి? స్వామి మాట విని మళ్ళీ బయలుదేరాడు అక్కడికి. శిష్యుల సాయంతో అంధుడైనటువంటి చక్రపాణి రంగనాథుడు తిరిగి అక్కడికి చేరుకున్నాడు. చేరుకుని స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు చిత్రం ఏంటంటే సోమనాథుడి వారు శిష్య బృందంతో అప్పుడు మల్లికార్జునుడి దగ్గరికి వచ్చేట. చిత్రం ఆయన చూసి అభయం ఇచ్చారు, నీకేం పర్వాలేదు ముందు వెళ్ళి అక్కడికి అన్నారు. ఆ వెళ్ళి ఆయన ఆ మల్లికార్జున స్వామి యొక్క లింగాన్ని శిష్యుల సాయంతో తాకి తల ఆంచి ఒకప్పుడు చూడను అన్నవాడు లోపలికి వెళ్ళాడు. ఆ మహాలింగాన్ని నమస్కరించాడు. ఇక్కడ స్వామి మల్లికార్జున మహాలింగాన్ని ఒక్కసారి స్మరించుకుంటే శ్రీనీరథిని శంగ భక్త జనతతి శ్రేయోనుషంగ మానాథ శరసంగ ప్రౌఢ వృషభరాన్ మజ్జత్తురంగ క్ష్మానూతన శతాంగ సంగ తుష్ణీస సౌరాంబుభంగ సునాస్త్రభంగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ శ్రీశైల మల్లికార్జున మహాలింగ. విశ్వనాథ వారు అన్నటువంటి పద్యం ఇది. ఎందుకంటే ఎన్నో లింగాలు ఉన్నాయి కానీ మల్లికార్జునుడు మాత్రం మహాలింగం అంటారు. అదేమిటో చిత్రం అది. మహాలింగం అంటది దివ్యమైన జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగాన్ని తాకాడు. ప్రపంచానికే జ్యోతి, జ్యోతిషామపి యజ్యోతి అనేటువంటి ఆ పరమాత్మని శిరస్సుతో తాకి కన్నీళ్లతో అభిషేకం చేశాడు. దుఃఖించాడు, విలపించాడు. అంతేకాదు అంటాడు, స్వామి చూపు పోయింది, నిన్ను చూసే చూపు లేదు గనక ఉన్న చూపు పోయింది అన్నాడు. చూడండి ఇక్కడ జ్ఞానమనే దృష్టి క్షీణించింది గనక ఈ భౌతిక దృష్టి కూడా క్షీణించింది. ఆ చూపు ఇవ్వాలన్నా ఈ చూపు ఇవ్వాలన్నా నువ్వే ఇవ్వాలయ్యా స్వామి అని దుఃఖించి, నువ్వు చూపిస్తే, నువ్వు చూపు ఇస్తే, నిన్ను చూపిస్తే అప్పుడు నిలువెత్తు కృతులు నీకు రచిస్తానన్నాడు. నిలువెత్తు కృతులు రచిస్తానని ఏం మాట చెప్పండి? నిలువెత్తు కృతులు రచిస్తానన్నాడు అని స్వామి ముందు విలపిస్తే దయామయుడైన పరమాత్మ ఆయనకి చూపించేట, చూపివ్వడమే కాదు తనను చూపించేట, ఒక అద్భుతమైన జ్యోతిస్వరూపంగా గోచరిస్తూనే శ్రీశైలం అంటే ఏమిటో చూపించాడండి. శ్రీశైలం అంటే ఏమనుకున్నావు? కొండ, రాయి, రప్ప, చెట్టు, పుట్ట అనుకున్నావా? ఇవి మామూలు కంటికి. ఇక్కడ ఉన్నదేమిటో నీకు ఇప్పుడు చూపిస్తా అన్నాడు. చూసారా, ఈ చూపు అడిగితే ఏ చూపించాడు పరమాత్మ? మనం చూడలేని చూడగలిగి చూపించాడండి. దానితో శ్రీశైలం కనిపించిందిట. మనకే కనిపిస్తుంది వెళితే. ఏమిటి? రాయి, రప్ప, ఇవి అక్కడున్నా మన కంటికి కనబడిన ఒక మహా తేజోమయమైన ధామం. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఈ దృష్టి పెట్టుకోండి, మీ కనబడేటువంటి సూపర్ స్ట్రక్చరో లేకపోతే మట్టో కాదు, క్షేత్రం అంటే తేజోమయ భూమిక. అది ఈ కంటికి కనబడదు, దానికి తగ్గ తపస్సు మనకి లేదు. తపోదృష్టి వికసిస్తే తప్పకుండా కనిపిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. పసిపిల్లాడికి కొన్ని అనుభూతులు తెలియవు, ఎందుకంటే శరీరం వికసించలేదు. అలాగే దివ్యమైన విషయాలు మన శరీరానికి తెలియవు, ఎందుకంటే తపస్సు వికసించలేదు. తపస్సు వికసిస్తే దివ్యత్వం తెలుస్తుంది. అది మనం చూద్దామంటే కనిపించదు, ఆయన చూపిస్తే కానీ. పరమాత్మ చూపించాలి. ఆయన చూపించాలంటే ఆయనకి దయ పుట్టాలి. ఆయనకి దయ పుట్టాలంటే నీకు భక్తి పుట్టాలి. ఆయనకి దయ పుడితే ఆయన చూపిస్తాడు. అన్నమయ్యపై అలమేలమంగకి దయ పుడితే వెంకటాద్రి అంతా కూడా సాలగ్రామమయంగా గోచరించింది. అవునా లేదా? ఆ తల్లి అంది కదా చెప్పుకాలు తెక్కుతావా, తీసేయండి. వెళ్ళిన వాళ్ళందరికీ చెప్పుకాలు తీసేయని చెప్పడం ఆవిడ పని. మనందరం వెళుతున్నాం, చెప్పుకాలతో వెళ్తాం, చెయ్యరానివన్నీ చేస్తూ ఉంటాం. కనబడ్డ వాళ్ళందరి అలమేలమంగ తప్పునైనా తప్పునైనా అని చెప్తుందా? ఆవిడొచ్చి చెప్పాడంత పుణ్యం ఉందా మనకి? చెప్పండి. అన్నమయ్య మహాభక్తుడు, ఎన్ని జన్మల సంస్కారము ఆయన ఒక్కడికి. అందరు యాత్రికులు ఆయనకి చెప్పింది, చెప్పుకాలు తగ్గితే తీసేయనా? ఏంటి రాయికొండ? రాయికొండ కాదు, చెప్పుకాలు తీసే నీకేంటో నేను చూపిస్తా అందా తల్లి. చెప్పుకాలు తీసేస్తే చూడొక్కసారి లాలిత సకల సాలగ్రామమయము. ఇది సాలగ్రామ్మయ పర్వతం చూడండి. సాలగ్రామ్ అంటే విష్ణుశిల. అప్పుడు మొత్తం విష్ణువు యొక్క సహస్ర రూపాలు గోచరించాడు ఆ పర్వతం మీద. అందుకు అన్నాడైన, కంటి నఖిలాండ కర్తన గిదుకునే కంటి కంటి నగములు వీడు కొంటి అదివో అల్లదివో హరివాసము. అప్పుడు అన్నాడు అన్నమాట. శేషాద్రి కనిపించింది అక్కడ, అది భావన కాదు దర్శనం. భావించి రాస్తే మామూలు కవి, దర్శించి రాస్తే ఋషి. వాళ్ళవే నిలిచిపోతాయి. వాళ్ళది అనుభూతి కవిత్వం, అనుభూతి కవిత్వం. అనుభూతి కవిత్వం కనుకనే ఒక అన్నమయ్య పాట, ఒక చక్రపాణి రంగనాథుడి కవిత్వం ముక్తినిచ్చింది వాళ్ళకి. మొత్తాన్ని రంగనాథుడికి స్వామి శ్రీశైలం అంటే ఏంటో చూపించాడు. తానేమిటో దర్శనమిచ్చేటండి, నిరాకార జ్యోతిస్వరూపంగా ముందు దర్శనమిచ్చి, తర్వాత సాకారమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి తన తత్వాన్ని స్ఫురింపజేయగానే ఒక నేత్రం వచ్చింది అతనికి, ఒక్క కంటికి ఎంత కనిపించింది. దానితో పరవశించిపోయి నమస్కరించాడు. అప్పుడు అన్నట్ట, నువ్వు ఎవరితో వితండవాదం చేసావో ఆయన పాదాలు పట్టుకో, ఆయన అనుగ్రహం ఉంటే రెండో కన్ను వస్తుంది అన్నట్ట. గురుకృప కావాలండి, గురుకృపతోనే ఏదైనా పూర్ణమవుతుంది. అతను ఇక్కడికి వచ్చింది గురుకృపే. అక్కడ మళ్ళీ మన పాల్కురికి సోమనాథుడు వారు ఆయనకి అభయం ఇవ్వడం ఆయన పనికొచ్చింది. ఆయన మనసా గురువుగా స్వీకరించాడు. ఇప్పుడు ఇంకా క్రియారూపంతో వెళ్ళి నువ్వే నా గురువు, నన్ను అనుగ్రహించాలి అంటే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి దండం పెట్టు, ఆయన నీకు మంత్రోపదేశం చేస్తాను. ఎందుకంటే వాదనలో కూడా వీళ్ళ అబ్బాయి వాదనకు ఓడిపెట్టాను చాలా చిత్రం. అతని పేరు చతుర్ముఖ బసవేశ్వరుడు. ఆయనతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడగానే పంచాక్షరి మంత్రోపదేశం చేశాడు ఆయన. ఇంకా తదేక నిష్ఠతో పంచాక్షరి మంత్ర జపం చేసి శైవ ధర్మాన్ని అనుసరించాడు అతను, శివధర్మ స్వీకారం చేశాడు. సర్వం శ్రీ మల్లికార్జున చరణారవిందార్పణమస్తు. స్వస్తి నమః పార్వతీపదే హర హర మహాదేవ.